ఓం శాంతి. మురళీ డేట్ 5/5/2024. అవ్యక్త బాప్ దాదా రివైజ్ కోర్స్ 15/11/99. ఈరోజు బాప్ దాదా హోలీ హంసల యొక్క సభ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యర్థమనే రాళ్లను వదలండి, జ్ఞాన రత్నాలను స్వీకరించండి. ఇదే హోలీ హంస యొక్క పని. బాబా ఇచ్చే ఒక్కొక్క రత్నం చాలా అమూల్యమైనటువంటిది. బాబా మనందరినీ జ్ఞాన రత్నాలతో నింపారు. జ్ఞానంలో కానియండి, యోగంలో కానియండి, సహజ ధారణ జరగాలి అంటే ఆజ్ఞాకారిగా కండి. తండ్రిగా ఏమి ఆజ్ఞ ఇచ్చారు, టీచర్గా ఏ ఆజ్ఞ ఇచ్చారు, సద్గురుగా ఏ ఆజ్ఞ ఇచ్చారో గుర్తించండి. ఆజ్ఞాకారిగా అవ్వటం అంటే సహజ పురుషార్థిగా కావటం. ఆజ్ఞాకారికి పురుషార్థంలో శ్రమ ఉండదు. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి క్షణం ప్రతి కార్యం ఎలా చెయ్యాలి అనేది బాబా ఆజ్ఞ లభించింది. ఆజ్ఞాకారిగా నడిస్తే బ్రాహ్మణ జీవితంలో కష్టము అన్న పదమే ఉండదు. మనస్సు యొక్క సంకల్పాలు, మాటలు, కర్మలు ఎలా ఉండాలో స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు బాబా. తనువు, మనస్సు, ధనం అంతా బాబా కర్పించండి. అంతా అర్పించినాక అది బాబాదయ్యింది. బాబాది అయినప్పుడు మనస్సుని నా ఇష్టంగా ఎలా నడిపించగలుగుతాను? మాయ వచ్చే ద్వారాలు, నేను, నాది, ఈ రెండే మాటలు మనల్ని బలహీనంగా కూడా చేసేవి. సంకల్పాల గురించి బాబా ఆజ్ఞ ఏంటి? పాజిటివ్గా ఆలోచించండి. శుభ భావనతో ఉన్న సంకల్పాలు చెయ్యండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యకండి. బాబా మనందరికీ ఆజ్ఞ ఇచ్చారు. వ్యర్థ సంకల్పాలు చేస్తూ ఉన్నామనుకోండి, బాబా ఆజ్ఞ పాటించినట్ల, ఎవరైతే ఎంత ఆజ్ఞాకారిగా ఉంటారో అంత బాబా స్మృతి స్వతహాగా ఉంటుంది. బాబాకు సమీపంగా స్వతహాగా వస్తాము. బాబా ప్రేమని పొందగలుగుతాము. బాబా అని మనస్సు పూర్వకంగా అన్న సమీపత యొక్క అనుభవం జరుగుతుంది. బాబా తనువుని ఎలా ఉపయోగించాలి, మనస్సుని ఎలా ఉపయోగించాలి, ధనాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అన్ని విషయాల గురించి వివరించారు. మన బ్రాహ్మణ జీవితంలో ముఖ్య ఖజానాలేంటి? సంకల్పం, సమయం, శ్వాస. ఒక్క శ్వాస కూడా సాధారణంగా వ్యర్థంగా ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆజ్ఞ అనుసారంగా సఫలం చేస్తూ ఉండాలి. సంకల్పాలు, సమయము, శ్వాస, ఏ ఖజానా వ్యర్థమవుతే జమ అవ్వదు. సంగమయుగమే జమా చేసుకునే యుగం. సత్య త్రేతాయుగాలలో శ్రేష్ఠ పదవి పొందాలన్నా ఇక్కడ జమా చేసుకోవాలి. ద్వాపర కలియుగాలలో పూజ్య పదవి పొందాలన్నా ఇక్కడ జమా చేసుకోవాలి. ఎలా పడితే అలా రోజుని గడిపేకండి. 5 నిమిషాలే కదా వ్యర్థంగా గడిచింది అనుకోకండి. దానిని కూడా కాపాడుకోండి. ప్రకృతి ఏదో ఒక ఆట చూపిస్తూనే ఉంది, ఒకవైపు ఒకసారి, ఇంకొక వైపు ఇంకొకసారి. ప్రకృతి పతులైన బ్రాహ్మణ పిల్లల ఆటేంటి? ఎగిరే కళయొక్క ఆట. అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట. సమాచారం వినటంలో ఎంత ఆసక్తి ఉంటుందో, ఎగిరే కళలో ఉండటానికి అంత ఆసక్తి ఉందా? గుప్త యోగీలు కూడా ఉన్నారు. యోగి పిల్లలకు బాబాయ్క సహయోగం స్వతహాగా లభిస్తుంది. యోగీలు ఎలాంటి పరిస్థితి వచ్చినా అచ్చలంగా సాక్షిగా ఉన్నారు కూడా. ఎక్కడ ఏం జరిగినా బ్రాహ్మణాత్మల పనేంటి? కేవలం సమాచారం వినటమేనా? ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా సహాయం చెయ్యాలనుకుంటారు. మన శక్తిని, శాంతిని, సుఖాన్ని ఇచ్చే శ్రేష్ట కార్యం చెయ్యాలి. ఆజ్ఞాకారిగా కండి. ఆజ్ఞాకారిగా కావటమే బాబా సమానంగా కావటం. ఎందుకు బ్రాహ్మణ జీవితంలో కష్టపడుతున్నారు అంటే, మన్మతంపై నడుస్తారు, పరమతంపై నడుస్తారు. శ్రీమతంపై నడిచినట్లయితే ఎటువంటి కష్టము ఉండదు. మన్మతం, పరమతం ఏం చేస్తుంది? మనల్ని భారంగా చేస్తుంది, ఎగరనివ్వదు. శ్రీమతం పైన నడిచేవారు డబల్ లైట్ గా ఉంటారు. వారిని ఎటువంటి పరిస్థితి కిందకు తీసుకురాలేదు. అందుకనే ఆజ్ఞాకారిగా కండి. బాబా యొక్క శ్రీమతాన్ని పాలన చేస్తూ ఉండండి. ఈరోజటి మధుర మహావాక్యాలు, బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థం ఆజ్ఞాకారిగా అవ్వండి. ఈరోజు బాబ్ దాదా తమ హోలీ హంసల సభను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఒక్కో హోలీ హంస. మనస్సులో సదా జ్ఞాన రత్నాలను మననం చేస్తూ ఉంటారు. వ్యర్థమనే రాళ్లను వదిలేయటం మరియు జ్ఞాన రత్నాలను మననం చెయ్యటమే హోలీ హంసల పని. ఒక్కొక్క రత్నం ఎంత విలువైనటువంటిది, అమూల్యమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞాన రత్నాల గనిగా అయ్యారు. జ్ఞాన రత్నాల ఖజానా ద్వారా సదా నిండుగా ఉంటారు. ఈరోజు బాబ్ దాదా పిల్లలలోని ఒక విశేషమైన విషయాన్ని పరిశీలించారు. అదేంటి? జ్ఞానంలో కాని లేక యోగంలో కాని సహజ ధారణ జరిగేందుకు సహజ సాధనం బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారిగా అయ్యి నడవటం. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారులు, శిక్షకుని రూపంలో కూడా మరియు సద్గురువుని రూపంలో కూడా ఆజ్ఞాకారులు. మూడు రూపాలలో ఆజ్ఞాకారులుగా అవ్వటం అనగా సహజ పురుషార్థీలుగా అవ్వటం. ఎందుకంటే మూడు రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయానికి, ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉంటే ఎటువంటి శ్రమ కాని లేక కష్టం కాని అనుభవమవ్వదు. ప్రతి సమయానికి మనసా సంకల్పాలు, వాణి మరియు కర్మలు, ఈ మూడింటికి ఆజ్ఞ స్పష్టంగా లభించి ఉంది. ఇది చెయ్యాలా వద్దా, ఇది తప్ప ఒప్ప అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆలోచించే శ్రమ కూడా ఉండదు. పరమాత్మ ఆజ్ఞ ఎల్లప్పుడూ శ్రేష్టంగానే ఉంటుంది. ఏ కుమారులందరూ వచ్చారో వారిది చాలా మంచి సంఘటన. కుమారులు ప్రతి ఒక్కరూ బాబా వారిగా అవ్వటంతోనే బాబాకు ప్రతిజ్ఞ చేశారా? బాబా వారిగా అయినప్పుడు అన్నింటికంటే ముందుగా ఏ ప్రతిజ్ఞ చేశారు? బాబా తనువు, మనస్సు, ధనం అన్ని ఏవైతే ఉన్నాయో, కుమారుల వద్ద ఎక్కువ ధనముండదు. అయినా కాని ఏదైతే ఉందో అదంతా మీదే అని ప్రతిజ్ఞ చేశారా? తనువు కూడా, మనస్సు కూడా, ధనం కూడా, మరియు సంబంధాలు కూడా అన్నీ మీతోనే అన్న ఈ ప్రతిజ్ఞను కూడా పక్కాగా చేశారా? తనువు, మనస్సు, ధనము, సంబంధాలు అన్నీ మీవే అన్నప్పుడు ఇక నావి అనేవి ఏముంటాయి? నాది అన్న భావం ఏమైనా ఉందా? అసలు ఉండేందుకేముంది? తనువు, మనస్సు, ధనము, జనం అన్నీ బాబా కర్పించేశారు. ప్రవృత్తిలో ఉన్నవారు అర్పించారా? మధుబన్ వారు అర్పించారా? పక్కానే కదా. మనస్సు కూడా బాబాదైనప్పుడు ఇంకా నా మనస్సు అనేది ఉండదు కదా. లేకపోతే మనస్సు నాదా, నాది అని అనుకొని ఉపయోగించుకోవచ్చా? మనస్సుని బాబాకిచ్చేసినప్పుడు ఇక మీ వద్ద ఉన్నది తాకట్టు పెట్టిన వస్తువు. మళ్లీ యుద్ధం ఎందులో చేస్తూ ఉంటారు? నా మనస్సు అలజడిగా ఉంది, వ్యాకులంగా ఉంది, నా మనస్సులోకి వ్యర్థ సంకల్పాలొస్తున్నాయి, నా మనస్సు విచలితమవుతుంది, నాది అనేదే లేనప్పుడు, అది తాకట్టు పెట్టిన వస్తువైనప్పుడు, మళ్లీ ఆ తాకట్టు పెట్టిన వస్తువుని నాదిగా భావించి ఉపయోగించటం, అది మోసం కాదా? మాయ వచ్చేందుకు ద్వారాలు నేను మరియు నాది. మరి తనువు కూడా మీది కానప్పుడు మరల దేహ అభిమానానికి చెందిన నేను అనేది ఎక్కడ్నుండొచ్చింది? మనస్సు కూడా మీది కానప్పుడు ఇక నాది, నాది అనేది ఎక్కడ్నుండి వచ్చింది? మీదా లేక నాదా? బాబాదేనా లేక కేవలం చెప్పటం వరకే కాని చేసేది లేదా? చెప్పటమేమో బాబాది అని, కాని అనుకోవటం మాత్రం నాది అని? దేహ అభిమానానికి చెందిన నేను అనేది ఉండదు, నాది అనేది ఉండదు అని మీరు చేసిన మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. తనువును కూడా తాకట్టు వస్తువుగా భావించండి, మనస్సుని కూడా తాకట్టు పెట్టినది అని భావించండి అన్నది బాబా ఆజ్ఞ అయినప్పుడు మళ్లీ కష్టపడాల్సిన అవసరమేముంది? నేను మరియు నాది అనే ఈ రెండు మాటల ద్వారానే ఏ బలహీనతైనా వస్తుంది. కనుక ఇది మీ తనువు కాదు కాబట్టి దేహ అభిమానానికి చెందిన నేను అనేదే లేదు. ఒకవేళ మీరు ఆజ్ఞాకారులవుతే మనస్సులో వచ్చే సంకల్పాల విషయంలో బాబా ఆజ్ఞ ఏమని ఉంది? పాజిటివ్గా ఆలోచించండి, శుభ భావనతో కూడిన సంకల్పాలు చెయ్యండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యండి అనేది బాబా ఆజ్ఞన కాదు. కనుక మనస్సు మీది కానప్పుడు మళ్లీ వ్యర్థ సంకల్పాలను చేస్తుంటే బాబా ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకురాలేదు కదా. నేను పరమాత్మకు ఆజ్ఞాకారి సంతానము అన్న ఈ ఒక్క మాటను గుర్తుంచుకోండి. ఇది బాబా ఆజ్ఞ కాదా అన్నది ఆలోచించండి. ఎవరైతే ఆజ్ఞాకారి సంతానంగా ఉంటారో వారికి సదా బాబా స్మృతి స్వతహాగా ఉంటుంది. స్వతహాగానే ప్రేమ ఉంటుంది. స్వతహాగా బాబా సమీపంగా ఉంటారు. కనుక నేను బాబాకు సమీపంగా ఉన్నానా, బాబాకు ఆజ్ఞాకారిగా ఉన్నానా అన్న దానిని పరిశీలించుకోండి. నేను ఎవరిని అన్న ఈ ఒక్క మాటనైతే అమృత వేళ గుర్తు చేసుకోగలరు కదా. ఆజ్ఞాకారినేనా లెక్క అప్పుడప్పుడు ఆజ్ఞాకారి అప్పుడప్పుడు ఆజ్ఞకు అతిక్రమించే వారిగా ఉన్నానా అన్నది చూసుకోండి. ఏ రూపంలోనైనా ఒకవేళ బాబా యొక్క ఒక్క సంబంధం గుర్తున్నా కూడా, బాబా అని మనస్సు పూర్తిగా అన్నా కూడా సమీపతను అనుభవం చేస్తారు. బాబా బాబా అని కేవలం ఒక మంత్రంలాగా అనకండి. బయటవారు రామరామ అని అంటారు, అలా మీరు బాబా బాబా అని అనటం కాదు. బాబా అనే మాట మనస్సు నుండి రావాలి. ప్రతి కర్మ చేసే ముందు తనువు కోసంగా, మనస్సు కోసం మరియు ధనం కోసం బాబా ఆజ్ఞ ఏంటి అన్న దానిని పరిశీలించుకోండి. కుమారుల దగ్గర ఎంత తక్కువ ధనం ఉన్నా కాని ధనం విషయంలో లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చారో అలా పెట్టారా? లేకపోతే ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నారా? కుమారులు ప్రతి ఒక్కరూ ధనం విషయంలో లెక్కల ఖాతాను పెట్టుకోవాలి. ధనం ఎక్కడ ఉపయోగించాలి మరియు ఎలా ఉపయోగించాలి, మనస్సుని కూడా ఎక్కడ మరియు ఎలా ఉపయోగించాలి, తనువును కూడా ఎక్కడ ఉంచాలి అని ఈ అన్ని విషయాలలో చార్ట్ ఉండాలి. దాదీలు ధారణా క్లాసులను చేయించేటప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా ఖాతా పెట్టుకోవాలి అన్న దానిని అర్థం చేయిస్తారు కదా. లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోవాలో కుమారులకు తెలుసా? కొద్దిమంది చేతులెత్తుతున్నారు. కొత్త కొత్త వారు కూడా ఉన్నారు, వారికి తెలియదు. కనుక ఏమేమి చెయ్యాలి అనే దానిని వారికి తప్పకుండా చెప్పాలి. అప్పుడు నిశ్చింతులుగా అయిపోతారు, భారం అనిపించదు. ఎందుకంటే కుమారులంటే డబుల్ లైట్. మీ అందరి లక్ష్యం ఇదే కదా. మేము మొదటి నెంబర్లోకి రావాలి అని కుమారులకు లక్ష్యం ఉంది కదా. అయితే లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా కావాలి. లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండి లక్షణాలు లేకపోతే చేరుకోవటం కష్టం. కనుక బాబా ఆజ్ఞను సదా బుద్ధిలో ఉంచుకొని ఆ తర్వాత కార్యం చెయ్యండి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా అర్థం చేయించారు. బ్రాహ్మణ జీవితంలోని ముఖ్య ఖజానాలు సంకల్పము, సమయము మరియు శ్వాస. మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది. ఒక్క శ్వాస కూడా సాధారణంగా వ్యర్థంగా ఉండకూడదు. శ్వాస శ్వాసలో మీ ఇష్ట దేవతను గుర్తు చేసుకోండి అని భక్తిలో చెప్తారు. ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా ఇవైతే ఉండనే ఉన్నాయి, కానీ సంకల్పము, సమయము, శ్వాస ముఖ్యమైన ఈ మూడు ఖజానాలు ఆజ్ఞ అనుసారంగా సఫలమవుతున్నాయా? వ్యర్థంగా పోవటం లేదు కదా. ఎందుకంటే వ్యర్థంగా పోతే జమా అవ్వదు. జమా ఖాతాను ఈ సంగమ యుగంలోనే జమా చేసుకోవాలి. సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవాలన్నా, ద్వాపర కలియుగాలలో పూజ్య పదవిని పొందాలన్నా, రెండింటికి ఈ సంగమ యుగంలో జమా చేసుకోవాలి. సంగమ సమయంలోని జీవితం, ఈ చిన్న జన్మలోని సంకల్పాలు, సమయం, శ్వాస ఎంత అమూల్యమైనవో ఆ లెక్కన ఆలోచించండి. ఇందులో నిర్లక్ష్యంగా అవ్వకండి. ఎలా పడితే అలా రోజుని గడిపేయటం కాదు. ఒక్క రోజుని గడిపేశారు అని కాదు, కానీ ఒక్క రోజులో చాలా చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు వస్తే వ్యర్థంగా సమయాన్ని గడిపితే 5 నిమిషాలే కదా వ్యర్థంగా గడిచింది అని అనుకోకండి. దానిని కూడా కాపాడుకోండి. సమయమనుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఏదో ఒక ఆట చూపిస్తూ ఉంది, ఎక్కడో ఒక చోట ఆటను చూపిస్తూనే ఉంటుంది. కానీ ప్రకృతి పతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే, ఎగిరే కళ ఆట. ప్రకృతి అయితే ఆటను చూపిస్తుంది, కాని బ్రాహ్మణులు తమ ఎగిరే కళ ఆటను చూపిస్తున్నారా? కొంతమంది పిల్లలు ఇలా జరిగింది అలా జరిగింది అని ఒరిస్సాలోని సముద్ర తుఫాను రిజల్ట్ గురించి వ్రాసి ఇచ్చారు. మరి ప్రకృతి ఆటను చూశారు కదా. మీరు కేవలం ప్రకృతి చూపించే ఆటను చూశారా, లేక మీ ఎగిరే కళ ఆటలో బిజీగా ఉన్నారా అని బాప్దాదా ప్రశ్నిస్తారు. సమాచారాన్నైతే అందరూ వినాల్సి ఉంటుంది, కానీ సమాచారాన్ని వినటంలో ఎంత ఆసక్తి ఉంటుందో అంతగా మీ ఎగిరే కళలో బిజీగా ఉండే ఆసక్తి ఉందా? చాలామంది పిల్లలు గుప్త యోగీలు కూడా ఉన్నారు. అటువంటి గుప్త యోగి పిల్లలకు బాప్దాదా యొక్క సహాయం చాలా లభించింది. మరియు అటువంటి పిల్లలు స్వయం కూడా అచలంగా సాక్షిగా ఉన్నారు. మరియు వాయుమండలంలో కూడా అవసరమైన సమయంలో తమ సహయోగాన్నిచ్చారు. ప్రభుత్వం వారు, చుట్టుపక్కల ప్రజలు ఏ విధంగా స్థూల సహయోగాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారో అలా బ్రాహ్మణ ఆత్మలు కూడా తన వంతు సహయోగంగా శక్తిని, శాంతిని, సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ఠ కార్యం ఏదైతే ఉందో దానిని చేశారా? ఆ ప్రభుత్వం వారు ఇది చేశారు, ఫలానా దేశం అది చేసింది అని ప్రభుత్వం వారు ప్రకటించటంలో నిమగ్నమైపోతారు. బ్రాహ్మణులైన మీరు కూడా మీ ఈ కార్యం చేశారా అని బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా జాగృతులై ఉండాలి. స్థూల సహయోగాన్నివ్వటం కూడా అవసరం. దానిని చెయ్యొద్దు అని బాప్దాదా అన్నారు. కాని బ్రాహ్మణాత్మల విశేష కార్యం ఏదైతే ఉందో, ఇతరులెవ్వరూ ఇవ్వలేని సహయోగాన్ని మీరు జాగరూకులై ఇచ్చారా? ఇవ్వాలి కదా, లెక్క వారికి కేవలం వస్త్రాలు బియ్యమే కావాలా? కాని ముందైతే మనస్సులో శాంతి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. కనుక స్థూల సహయోగంతో పాటు సూక్ష్మ సహయోగాన్ని బ్రాహ్మణులే ఇవ్వగలరు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు జరిగినవి ఏవి అంత ఎక్కువైనవేవీ కావు. ఇదైతే రిహర్సల్, ఇదైతే రిహర్సల్స్. అసలైనవైతే ముందు ముందు రానున్నాయి. మీకు కూడా ఆ రిహర్సల్స్ను బాబా మరియు సమయం చేయిస్తున్నాయి. మరియు మీ వద్ద శక్తులు, ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైన సమయంలో ఉపయోగించటం వస్తుందా? కుమారులేం చేస్తారు? శక్తులు జమా ఉందా? శాంతి జమా అయ్యి ఉందా? ఉపయోగించటం వస్తుందా? చేతినైతే చాలా బాగా ఎత్తుతారు. ఇప్పుడు ప్రాక్టికల్లో చూపించాలి, సాక్షిగా అయ్యి చూడాలి కూడా, వినాలి కూడా, మరియు సహయోగాన్ని ఇవ్వాలి కూడా. చివర్లో అసలైనవి వచ్చి వాటి పాత్రను పోషించినప్పుడు అప్పుడు కూడా సాక్షిగా నిర్భయలుగా అయ్యి చూడాలి కూడా, మరియు పాత్రను పోషించాలి. ఏ పాత్ర? దాతా పిల్లలు దాతాగా అయ్యి ఆత్మకు ఏది కావాలి అంటే దానిని ఇస్తూ ఉండాలి. మీరు మాస్టర్ దాతలు కదా, స్టాకును జమా చేసుకోండి. మీ వద్ద ఎంతగా స్టాక్ ఉంటుందో అంతగానే దాతలుగా అవ్వగలరు. చివరి వరకు మీకోసమే జమా చేసుకుంటూ ఉన్నట్లయితే దాతగా అవ్వలేరు. అనేక జన్మలు ఏ శ్రేష్ఠ పదవినైతే పొందాల్సి ఉందో దానిని ప్రాప్తి చేసుకోలేరు. కనుక ఒక విషయంలో మీ వద్ద స్టాకును జమా చేసుకోండి. శుభభావన, శ్రేష్ట కామనల భండార సదా నిండుగా ఉండాలి. మరొకటి, విశేష శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ సమయంలో ఎవరికి ఏవి కావాలంటే వాటిని ఇవ్వగలగాలి. ఇప్పుడు సమయమనుసారంగా మీ సంకల్పాలు మరియు సమయాన్ని కేవలం మీ పురుషార్థానికే ఉపయోగించటం కాకుండా దాతగా ఈ విశ్వానికి కూడా సహయోగాన్నివ్వండి. అమృత వేళ నేను ఆజ్ఞాకారి సంతానము అని అనుకోండి అని మీ పురుషార్థం కోసం వినిపించాను. ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది. మేల్కోవటానికి, నిద్రించటానికి, తినటానికి, కర్మయోగిగా కావటానికి, ఇలా ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది. ఆజ్ఞాకారులుగా అవ్వటమే బాబా సమానంగా అవ్వటం. శ్రీమతం పైన నడవాలే కాని మన్మతంపై, పరమతంపై కాదు. కూర్పులు, చేర్పులు ఉండకూడదు. ఒక్కోసారి మన్మతంపై, ఒక్కోసారి పరమతంపై నడిచినట్లయితే శ్రమ పడాల్సి ఉంటుంది. సహజంగా ఉండదు, ఎందుకంటే మన్మతం, పరమతాలు ఎగరనివ్వవు. మన్మతం పరమతం భారమైనవి, ఆ భారం ఎగరనివ్వదు. శ్రీమతం డబల్ లైట్గా చేస్తుంది. శ్రీమతంపై నడవటం అనగా సహజంగా బాబా సమానంగా అవ్వటం. శ్రీమతంపై నడిచే వారిని ఎటువంటి పరిస్థితి కూడా కిందకు తీసుకురాలేదు. మరి శ్రీమతంపై నడవటం వస్తుందా? అచ్చా, మరి కుమారులిప్పుడు ఏం చేస్తారు? ఆహ్వానం లభించింది, విశేషమైన ఆతిథ్యం లభించింది. చూడండి, మీరు ఎంత గారాబమైన పిల్లలయ్యారో, ఇక ముందు ఏం చేస్తారు? స్పందిస్తారా, లేక అక్కడకు వెళ్ళినాక అక్కడి వారిగా, ఇక్కడికి వస్తే ఇక్కడి వారిగా ఉంటారా? అలా అయితే ఉండరు కదా. ఇక్కడైతే చాలా సంతోషంలో ఉంటారు, మాయా దాడి నుండి రక్షింపబడి ఉంటారు. ఇక్కడ మధుబంలో కూడా మాయ వచ్చింది అని అనేవారెవరైనా ఉన్నారా? మధుబంలో కూడా శ్రమ చెయ్యాల్సి వచ్చింది అని అనేవారెవరైనా ఉన్నారా? సురక్షితంగా ఉన్నారు, మంచిది. బాప్దాదా కూడా సంతోషపడుతున్నారు. ప్రభుత్వం వారి అటెన్షన్ యూత్ గ్రూప్ వైపుకు మళ్లే సమయం వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే విఘ్న వినాశకులుగా అవుతారో అప్పుడే ఆ సమయం వస్తుంది. విఘ్న వినాశకులు అనేది ఎవరి పేరు? మీదే కదా. ఏ కుమారుడునైనా ఎదుర్కొనేందుకు విఘ్నానికి ధైర్యం లేకుండా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని విఘ్న వినాశకులు అని అంటారు. విఘ్నం ఓడిపోవాలే కాని అది యుద్ధం చెయ్యకూడదు. విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యముందా? లేకపోతే అక్కడకు వెళ్లిన తర్వాత దాది చాలా మంచి వాళ్లగా ఉండేవాళ్లం, కాని ఏమైపోయిందో తెలియదు అని ఇలా లెటర్ వ్రాస్తారా? అలా అయితే వ్రాయరు కదా. ఓకే, వెరీ గుడ్. విఘ్న వినాశకుడిని అన్న ఈ శుభవార్తను వ్రాయండి. ఒక్క పదం వ్రాయండి అంతే. ఎక్కువగా పెద్ద పెద్ద లెటర్లు వ్రాయకండి. ఓకే. అచ్చా, మధుబన్ యొక్క విశేషతను కూడా బాప్దాదా వద్దకు చేరుకుంది. మధుబన్ వారు తమ చార్టును పంపారు. అది బాప్దాదా వద్దకు చేరుకుంది. బాప్దాదా పిల్లలందరినీ ఆజ్ఞను గౌరవించే ఆజ్ఞాకారి పిల్లలు అన్న దృష్టితో చూస్తారు. విశేష కార్యం లభించింది, మరియు ఎవరు రెడీగా అయ్యి ఆ కార్యాన్ని చేశారు? ఇందులో విశేషంగా అభినందనలు ఇస్తున్నా. అచ్చా, ప్రతి ఒక్కరూ స్పష్టంగా వ్రాశారు. దాదీతో మీరు కూడా రిజల్ట్ చూసి క్లాస్ చేయించాలి. వారి స్థితిని గురించి చార్టును మంచిగా వ్రాశారు. బాప్దాదా అయితే అభినందనలు ఇస్తూనే ఉన్నారు. సత్యమైన హృదయాన్ని చూసి సత్యమైన శివ బాబా సంతోషిస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విఘ్న వినాశకులైన పిల్లలకు, సదా శ్రీమతంపై సహజంగా నడిచే వారికి, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా ఆనందంలో ఎగురుతూ ఎగిరింపచేసేవారు, సర్వ ఖజానాల బండారాతో నిండుగా ఉంటూ బాబాకు సమీపులుగా మరియు సమానులుగా ఉండే అటువంటి పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారులకు కూడా విశేషంగా అలసిపోని వారిగా మరియు ఎవర్రెడీలుగా ఉంటూ సదా ఎగిరే కళలో ఎగిరే వారికి బాబ్ దాదాల విశేష ప్రియ స్మృతులు. బాబ్ దాదా డైమండ్ హాల్లో కూర్చొని ఉన్న సోదరి సోదరులందరికీ దృష్టిని ఇవ్వటానికి హాల్లో తిరిగారు. బాబ్ దాదాకు పిల్లల ప్రతి ఒక్కరిపై చాలా చాలా ప్రేమ ఉంటుంది. మాపై బాబ్ దాదాకు తక్కువ ప్రేముంది అని అనుకోకూడదు. మీరు మర్చిపోయినా కాని బాబా అయితే నిరంతరం పిల్లల ప్రతి ఒక్కరి మాలను జపిస్తూ ఉంటారు. పిల్లల కంటే ఎందుకంటే పిల్లలందరి విశేషతలు సదా బాబ్ దాదా ముందు ఉంటాయి. విశేషత లేని పిల్లలెవరూ ఉండరు. పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషమైన వారే. బాబా ఎప్పుడూ ఒక్క పిల్లవాడిని కూడా మర్చిపోరు. కనుక అందరూ స్వయాన్ని నేను విశేష ఆత్మను విశేష కార్యం కోసం నిమిత్తమై ఉన్నాను అని భావిస్తూ ఉన్నతిని చెందుతూ ఉండండి. అచ్చ వరదానం సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులలో కూడా ఆత్మని చూసే ఆత్మిక గులాబీ భవ. ఎవరిలో అయితే సదా ఆత్మిక సుగంధం ఉంటుందో వారే ఆత్మిక గులాబీలు. ఆత్మిక సుగంధం ఉన్నవారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా శరీరాన్ని కాకుండా ఆత్మనే చూస్తారు. కావున స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి మరియు ఇతరులను కూడా ఆత్మగా చూడండి. ఆత్మ ఏ విధంగా ఉన్నతోన్నతం, బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలా వారి తోట కూడా ఉన్నతోన్నతమైనది. ఆ తోటకు విశేషమైన అలంకారం ఆత్మిక గులాబీలైన పిల్లలైన మీరే. మీ ఆత్మిక సుగంధం అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది. స్లోగన్ మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖాన్నిచ్చినట్లయితే అది కూడా దుఃఖపు ఖాతాలో జమ అయిపోతుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఎప్పుడైనా శ్రేష్ట కర్మలు చేసినప్పుడు మనకి కూడా దాని ప్రత్యక్ష ఫలం సంతోషము, శక్తి యొక్క అనుభవం అవుతుంది. ఇతరులు కూడా మన శ్రేష్ట కర్మలను చూసి పురుషార్థంలో ఉమంగ ఉత్సాహాన్ని తెచ్చుకుంటారు. మేం కూడా ఇలా తయారవ్వాలి అని వారికి ఆలోచన కలుగుతుంది. కాబట్టి మనకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది, ఇతరుల సేవ కూడా జరుగుతుంది. ఎప్పుడు? శ్రేష్ట కర్మలు చేసినప్పుడు. ఓం శాంతి.